దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.
వేదికి చదువుకోవాలి అనుకోవటం నేను కుదరకపోవటం, ఇంకొకటి పుస్తకం పూర్తయ్యేంత వరకు ఒంగోలులో ఉన్న వాళ్ళు మనం దుర్గీతను చదువుకున్నాం, లేకపోతే ఆ పుస్తకం చదవటం అవుతుందే నాకు కుదరటం లేదు చదవటానికి. నాతో పాటు చెప్పండి, అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. అచింత్య అంటే ఆలోచించలేని, ఆలోచనకి తగినటువంటి, లేకపోతే ఆలోచనకి లొంగనటువంటి, లేకపోతే అందనటువంటి. అవ్యక్త వ్యక్తము కానటువంటి రూపము కలిగినటువంటి వాడు. అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని, నిర్గుణమైనటువంటి వాడు, గుణములు కలిగినటువంటి వాడు. సమస్త జగదాధారమూర్తయే, సమస్త జగత్తుకి ఆధారమైనటువంటి వాడు. బ్రహ్మణే నమః, వ్యాపించి ఉన్నతనికి నమస్కారము. ఋషయా ఊచుః సూత సూత మహాప్రాజ్ఞ నిగమాగమ పారగ గురుస్వరూపమస్మాకం దేహి సర్వమలాపనం. సూతుడికి ఋషులందరూ కలిసి అడుగుతున్నారు, మహాప్రాజ్ఞ అంటే చాలా తెలివైన వాడినటువంటి ఏ సూతుదేవా, నిగమాగమ పారగ వేదాలు వేదాంతాలు శాస్త్రాలు అన్నీ తెలుసున్నటువంటి వాడివి, గురుస్వరూపం అస్మాకం గురుస్వరూపమును అస్మాకం మాకు బ్రూహి తెలుపును చెప్పు. దానివల్ల ఏమవుతుంది, సర్వమలాపహం అన్ని రకాలైనటువంటి మాలిన్యాలు తొలగిపోతాయి. యస్య శ్రవణ మాత్రేణ దేహి దుఃఖాద్ విముచ్యతే ఏన మార్గేణ మునయ సర్వజ్ఞత్వం ప్రపేదిరే యత్ప్రాప్య న పునర్యాతి నర సంసార బంధనం తదావిధం పరం తత్వం వ్యక్తవ్య మధునాత్వయా. శ్రవణ మాత్రేణ, ఏదైతే విన్నంత మాత్రము చేతిని, దేహీ దుఃఖాత్ విముచ్యతే, దేహి శరీరము కలిగినటువంటి వాడు దేహదారి దుఃఖము నుంచి విముక్తి పొందుతాం. ఏన మార్గేణ మునయ, మునులందరూ కూడా ఏ మార్గంతో సర్వజ్ఞత్వం ప్రపేదిరే సర్వజ్ఞత్వాన్ని పొందారు, మునులందరూ కూడా ఏ మార్గాన్ని అవలంబించి సర్వజ్ఞత్వాన్ని పొందారో అది మాకు చెప్పు. యత్ప్రాప్య నపునర్యాతి, ఏదైతే పొందిన తర్వాత మళ్లీ నర సంసార బంధనం, నరుడు సంసార బంధనంలోకి చిక్కుకోడు. తదావిధం పరం తత్వం, ఆ విధమైనటువంటి పరమమైనటువంటి తత్వాన్ని వక్తవ్యం చెప్పవలసినదిగా అధునా ఈనాడు త్వయా నీ వల్ల, జత నీ వల్ల మేమేం చేయగలుగుతాం, దేహీ దుఃఖాత్ విముచ్యతే ఏన మార్గేణ మునయః సర్వజ్ఞత్వం ప్రపేదరు, మునులందరూ కూడా ఏ మార్గాన్ని అవలంబించి సర్వజ్ఞత్వాన్ని పొందారో ఆ మార్గాన్ని నాకు చెప్పండి. ఈ రోజు గుహ్యాగుహ్యతమం సారం గురుగీత విశేషత తత్ప్రసాదా శ్రోతవ్య తత్సర్వం బ్రూహి సూతన. గుహ్యాగృహ్యతమం సారం, అన్నిటికంటే కూడా అతి రహస్యమైనటువంటి సారాన్ని విశేషంగా ఏం తెలుపుతోంది అంటే గురుగీత తెలుపుతోంది, గురుగీత తెలుపుతోంది. తత్ప్రసాదాచ నీ యొక్క ప్రసాదము అంటే అనుగ్రహం వల్ల శ్రోతవ్యాత్ వినగలిగినటువంటి వాళ్ళమైనటువంటి మేము సర్వం బ్రూహి సూత అన్ని చెప్పు మాకు రహస్యమేది ఉంచుకోవద్దు. ఇంచేత సాధారణంగా అడిగినంతే చెప్తారు గురువులు, అడిగిన దానికంటే ఎక్కువ చెప్పరు. ఇంకొకటి ఇక్కడ అడిగిస్తున్నారు వాళ్ళు, మాకు ఏది కూడా అడగాలో తెలియదు కనుక మాకు అన్ని చెప్పు సర్వం చెప్పు. ఇది సంప్రార్థిత సూతో ముని సంఘై ముహుర్ముహు కుతూహలేన మహత ప్రోవాచ మధురం వచ. ఈ విధంగా సూతుని ప్రార్థించారు. ఎవరు ప్రార్థన చేశారు? ఋషులు. ముహుర్ముహు మళ్లీ మళ్లీ, కుతూహలేన మహత, కుతూహలం అంటే సంతోషం అని అర్థం. ఇక్కడ చాలా సంతోషంతో వాళ్ళు అడిగినప్పుడు ఆ ఆనంద సాగరంలో మునిగిపోయాడు పాపం సూతుడు. గురువు గురించి అడిగాడు అంటే ఆయన తన గురువు గురించి కూడా చెప్పుకోవడానికి ఛాన్స్ దొరికింది కదా. అంచేత కుతూహలైన మాట ప్రోవాచ మధురం వచ, అందమైనటువంటి ఈ మాటలు తెలిపెను. సూత వాచ శివధ్వమ్మున సర్వే శ్రద్ధయా పరయాముదా వదామి భవ రోగఘ్నీ గీతాం మాతృస్వరూపిణి శృణుధ్వం. ఈరోజు వినండి మునయ సర్వే మునులందరూ శ్రద్ధయా శ్రద్ధగా, పరయాముదా మామూలు శ్రద్ధ కూడా పరమైనటువంటి శ్రద్ధ అంటే చాలా ఎక్కువైనటువంటి శ్రద్ధతో శృణుధ్వం మాతృస్వరూపిణి తల్లి స్వరూపం కలిగినటువంటి భవరోగని ఈ సంసారమను మహావ్యాధిని నశింపజేయుదునటువంటి గీత గురుగీతను చెప్పుచున్నాను. పురా కైలాస శిఖరే సిద్ధ గంధర్వ సేవితే తత్ర కల్పలతా పుష్పం మందిరే అత్యంత సుందరే. అత్యంత సుందరమైనటువంటి మందిరములో కల్పలతలు అవి కూడినటువంటి పుష్పములు కలిగినటువంటి సిద్ధ గంధర్వులతో సేవించబడుతున్నటువంటి కైలాస శిఖరములో వ్యాఘ్రాజినే సమాసీనం శుకాది మునివందితం బోధయంతం పరం తత్వం మధ్యే మునిగణం క్వచిత్. ఒకనొక సమయంలో మునుల మధ్య కూర్చుని ఉన్నటువంటి శివుడు వ్యాఘ్రాసనం మీద కూర్చుని చెప్తున్నాడు. ప్రణం రవదనాశ్వన్ అస్కూరంత సమాదరాత్ దృష్ట్వా విస్మయమాపన్నా పార్వతీ పరిపృచ్చతి. శివుడితో ఎవరు మాట్లాడుకుంటున్నారు? మహామునులందరూ మాట్లాడుకుంటున్నారు. అది ఒకనొక సమయంలో అలా శివుడు మహామునులందరితోనూ మాట్లాడుతున్నప్పుడు పార్వతీదేవి చూసింది. అంటే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే ముందులో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా పార్వతీదేవి అక్కడ ఉండదన్నమాట. ఆవిడ వంట చేస్తాను, టిఫిన్ చేస్తాను, ఏదో చేస్తాను. అంచేత ఆ రోజు సడన్ గా ఆవిడ చూసింది. చూస్తే ఏమైంది ఆవిడికి? చాలా ఆశ్చర్యం కలిగింది. పార్వతీవాచ ఓం నమో దేవ దేవేశ పరాత్ పర జగద్గురు త్వాం నమస్కుర్వతే భక్త్యా సురాసురనరా సదా. ఏంటి అక్కడ జరుగుతుంది? మహామునులతో మాట్లాడుతున్నప్పుడు శివుడు కూడా నమస్కారం చేస్తున్నాడు. ఎవరికో నమస్కారం చేస్తూ ఉంటే ఇవిడికి ఆశ్చర్యం ఇచ్చింది. నరుడు, సురులు, అసురులు, సురాసుర నరస్సద, వీళ్ళు ముగ్గురు సురులు, అసురులు, నరుడు, వీళ్ళు ముగ్గురు కూడా ఈయనకే నమస్కారం చేస్తూ ఉంటారు మహాదేవుడికి. మరి నువ్వు ఎవరికి నమస్కారం చేస్తున్నావు? విధి విష్ణు మహేంద్ర విధి విష్ణు మహేంద్రాద్యై వంద్యం ఖలు సదా భవాన్ నమస్కరోషి కస్మై త్వం నమస్కారాశయక్తిల. నువ్వు అందరి దేవతల యొక్క నమస్కారానికి ఆధారభూతమైనటువంటి, నీవు ఎవరికి నమస్కారం చేస్తున్నావు? దీనికి ఎవరెవరు నమస్కారం చేస్తారంటే విధి విష్ణు మహేంద్రుడు. విధి అంటే బ్రహ్మ, విష్ణు అంటే విష్ణు, మహేంద్ర అంటే మహేంద్రుడు, ఇంద్రుడు. నీకే వీళ్ళు నమస్కారం చేస్తూ ఉంటారు, వీళ్ళందరూ కూడా నమస్కారం చేస్తే వాళ్ళ నమస్కారానికి నువ్వు ఆశ్రయమైనటువంటి వాడివి కదా, నువ్వు ఎవరికి నమస్కారం చేస్తున్నావు? దృష్ట్వా ఏతత్ కర్మ విపులం ఆశ్చర్యం ప్రతిభాతిమే కిం ఏతత్ న విజానే అహం కృపయా వదమే ప్రభో. ఈ నమస్కారము అనేటటువంటి కర్మను చూచి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నాకు దీన్ని విపులంగా వివరించి చెప్పండి. భగవన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం ద్రోహి మే కృపయా శంభో గురు మహాత్మ్యముత్తమం. చేత అన్ని ధర్మాలు తెలిసినటువంటి హే శివ, నీకు నువ్వు ఎవరికి నమస్కారం పెడుతున్నావు అన్నది ఆవిడకి అర్థమైంది. ఎవరికి నమస్కారం పెడుతున్నట్ట గురువుకి చెప్తున్నావు కనుక ఆ గురువు యొక్క మహాత్మ్యాన్ని నాకు చెప్పు. కేన మార్గేణ భో స్వామిన్ దేహీ బ్రహ్మమయో భవేత్ తత్కృపాం కుర్మే స్వామిన్ నమామి చరణో తవ. ఏ మార్గమును అవలంబించి ఆత్మ బ్రహ్మస్వరూపమును పొందినో ఆ మార్గమును నాకు దయతో బోధింపుడు, నేను మీ చరణకమలాలకు నమస్కారం చేస్తున్నాను. ఇది సంప్రాధిత శశ్వన్ మహాదేవో మహేశ్వర ఆనందభరిత స్వాంతే పార్వతీమిదమబ్రవీత్. గురువులందరి జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సినది ఏమిటి అంటే, వాళ్ళ ఆలోచన విధానమే మన ఆలోచన విధానం కంటే వేరుగా ఉంటుంది. చదువు రానివాడిది, చదువు వచ్చిన వాడిది ఆలోచన విధానం మారినట్టు, అది గుర్తుంచుకోవాలి. చదువుకోవటం అంటేనే అర్థం ఏంటి అంటే ఆలోచించటం నేర్చుకోవటం. సంస్కృతం చదివిన వాడు ఉంటాడు, వాడి ఆలోచన ధోరణి సంస్కృతంలో వెళ్తుంది. ఇంగ్లీష్ వచ్చిన వాడు ఉంటాడు, వాడి ఆలోచన విధానం ఇంగ్లీష్ భాషలో ఉంటుంది. తెలుగు వాళ్ళ ఆలోచన విధానం తేడా అర్థమవుతుంది కదా. అంటే మనం ఆలోచించేటప్పుడు వాడేటటువంటి పదాల ధోరణి మారుతూ ఉంటుంది. ఆ పదాల ధోరణి మార్చుకోవటమే చదువుకోవటం. ఇంకాస్త ముందుకు వెళ్తే ఇంజనీర్ లాగా ఆలోచిస్తాం, డాక్టర్ లాగా ఆలోచిస్తాం, లాయర్ లాగా ఆలోచిస్తాం, వృక్ష శాస్త్రజ్ఞుడు బోటనిస్ట్ లాగా ఆలోచిస్తాం. మరి యోగి ఎలా ఆలోచించాలి అన్నది మనం నేర్చుకోకపోవటం వల్ల ఈ గందరగోళాలన్నీ వస్తున్నాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు వీళ్ళందరి ఆలోచన ధోరణి ఇప్పుడు డబ్బు మీద, భౌతికమైనటువంటి సుఖాల మీద మళ్ళింది. అందువల్ల ఆ వృత్తులు కూడా తమ గౌరవాన్ని కోల్పోతున్నాయి. నాకు బాగా గుర్తుంది, ఓ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను, నేను కార్డియాలజిస్ట్. అక్కడ కాంపౌండర్ నాతో అన్నది ఏంటంటే, ఎప్పుడో అందరూ కూడా ఈయన బట్టలన్నీ చింపేసి 2000 పడేసి చావుకొడతారు అని. దగ్గర పనిచేసే కాంపౌండర్ చెప్పిన మాట ఇది. ఇప్పుడు కూడా డాక్టర్లకు మనం ఏమైనా గౌరవం ఇస్తున్నామా? భయం కదా లోపల ఏదో వెళ్ళక తప్పదు కనుక వెళ్తాం, అది వేరే విషయం. ఇందుకు ఆలోచన ధోరణిలో రోగ నివృత్తి చేయాలి అనే ధోరణి పోయింది. ఏ ధోరణి వచ్చేసింది? డబ్బు సంపాదించాలి అనేటటువంటి ధోరణి. పూర్వకాలం సైంటిస్టులు పిండి చేసేవాళ్ళు అంటే ఇష్టం ఉండి చేసేవాళ్ళు. ఫారడే కానీ సుమయ్య ఫారడే ఎవడు అంటే పుస్తకాలు ఏంటంటారు దాన్ని బైండింగ్ చేసేవాడు. ప్రింటింగ్ ప్రెస్లో పుస్తకాలు బైండింగ్ చేయాలి కదా, ఇంచేత ప్రింటింగ్ ప్రెస్లో పుస్తకాలు బైండ్ చేస్తూ ఉండేవాడు. ఐన్స్టీన్ క్లర్క్, సైంటిస్ట్ కాదు క్లర్క్ అతను, మొన్నటి వాడు. ఫారడే అంటే ఏదో కొన్ని వందల సంవత్సరాల కిందట. డాల్టన్ పరమాణు సిద్ధాంతం కనిపెట్టాడు అతన్ని. అతను ఇంగ్లీష్ లెక్చర్ టీచరు హై స్కూల్లో, గ్రామర్ చెప్తూ ఉండేవాడు ఇంగ్లీష్. అంటే వాళ్ళందరూ కూడా విజ్ఞానం గురించి ఇంట్రెస్ట్ ఉండి చేశారు తప్ప దానివల్ల డబ్బు ఏదో వస్తుంది అదేదో వస్తుంది అని కాదు. దానివల్ల పేరు వచ్చింది, దాని తర్వాత కొంతమంది వైజ్ఞానికులకి కొంచెం సుఖాది లభించవచ్చు, కానీ వాళ్ళు సుఖం కోసం దానికోసం మాత్రం ఏం చేయలేవండి. ఎప్పుడైతే సుఖం కోసం సైంటిస్టులు పనిచేయటం మొదలెట్టారో ఏమి ఏం కనిపించుతున్నాయి. ఫారడే కనిపెడితే ప్రపంచం అంతటికి వెళ్తూ వచ్చింది. ఐన్స్టీన్ కనిపెడితే న్యూక్లియర్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ రేడియేషన్, ఆ శక్తులంతా వచ్చింది. ఇప్పుడు సైంటిస్టులు ఏం కనిపెడుతున్నారో భగవంతుడికి తెలియదు. సైంటిస్టులను వాళ్ళ పేరు, ఏం చేస్తున్నారో మాత్రం తెలీదు. నేను చదివిన వాడినే కనుక నాకు అవగాహన ఉంది పాపం వాళ్ళు ఏం చేయటం లేదు అని. కానీ ఏదో చేస్తున్నట్టు ఒక నటన ఎందుకు వచ్చింది అంటే అసలు ఆ వృత్తులకు ఉన్నటువంటి విధానం మర్చిపోయాం. ఏది వచ్చినా కూడా డబ్బు అవసరమే, డబ్బు కాదంటే. కానీ డబ్బు సంపాదించుకోవాలన్నా ముందు ఆ విద్య రావాలి. మంచి ఇంజనీరు ముందు ఆ విద్య వచ్చాక డబ్బు సంపాదించగలుగుతాడు. మంచి డాక్టర్ ముందు ఆ వృత్తి వచ్చాక డబ్బు సంపాదించగలుగుతాడు. డాక్టరీ చదువుతున్నప్పుడు ఎవడు కూడా ఏమయ్యా నువ్వు డాక్టరీ చదువుతున్నావు కదా నీకు ఎంత డబ్బు వచ్చింది అని అడుగుతావా? ఏం చేస్తావా? ఇంకా మనం డబ్బు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఏమయ్యా నువ్వు ఇంజనీరింగ్ అయిపోయావు నీకేం ఉద్యోగం వచ్చింది? అయిపోయాక వస్తే వస్తుంది, రాత్రి మళ్ళీ అడుక్కు తినాలనేది వేరే విషయం. కానీ యోగ విద్యలో ఎంత మూర్ఖత్వం, మనం మొదటి దగ్గర నుంచి ఏమొచ్చిందో అని ఆలోచిస్తూ ఉంటాం. చిత మొట్టమొదట ఆ భ్రమలోంచి బయట వెళ్ళాలి. నువ్వు యోగి అయ్యాక నీకు లాభం రావచ్చు, కానీ యోగ విద్య నేర్చుకోకుండా నువ్వు కష్టపడాల్సిందే తప్ప లాభాలేం రావు. కానీ యోగ విద్యకి మిగతా వృత్తులకి తేడా ఏంటి అంటే మిగతా వృత్తులు నువ్వు పూర్తిగా నేర్చుకున్నాక నీకు లాభం రావటం మొదలెడుతుంది. యోగ విద్య ఎక్సర్సైజ్ లాగనమాట. మొదటి రోజు నుంచి నీకు మార్పు వస్తుంది. నీకు గమనించినా గమనించకపోయినా నువ్వు ఎక్సర్సైజ్ చేయటం మొదలెడితే సడన్ గా ఒక రోజు ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నీకు మజిల్ డెవలప్మెంట్ ఉండదు. మొదటి రోజు నుంచి అది మార్పు వస్తుంది నీకు. ఆ తేడా ఉంది అంత తేడా అర్థమైంది కదా. ఒక దాంట్లో ఏంటి అంటే నీకు దాని యొక్క లాభాలు రావటం మొదలెట్టాలి అంటే ఆ వృత్తిని ఆ విద్యని నువ్వు నేర్చుకున్న తర్వాత నీకు లాభం రావటం మొదలెట్టు. ఇక్కడ మొదలెట్టిన దగ్గర నుంచి నీకు ఏదో మార్పు వస్తుంది గ్యారంటీగా నుంచి. కానీ విద్యలలో కూడా మార్పు రావటం మొదలెడుతుంది. ఇప్పుడు ఏబీసీడీలు రాని వాడికి వచ్చిన వాడికి తేడా ఉంది కదా. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ఏం రాదు వాడికి, ఏబీసీడీలు నేర్చుకుంటున్నాడు. మొదటి రోజు ఏం నేర్చుకున్నాడు అనుకుందాం, రోజుకు అక్షరమే నేర్చుకున్నాడు అనుకుందాం. మనం వస్తుంది కదా ఇంగ్లీష్ వాడికి, ఏ బి సి నేర్చుకుంటున్నాడు వాడు. అంటే అక్కడ కూడా నేర్చుకుంటున్నాడు, కానీ దాని ఫలితం పూర్తిగా వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఎలా అర్థమవుతుంది రెండింటికి? ఒక దాంట్లో మార్పు నీ శరీరంలో కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి మార్పును మొదలెట్టిన ప్రతిసారి వస్తూ ఉంటుంది. అందువల్ల మనం రెగ్యులర్ గా చేయలేకపోయినా ఏం చెప్తారు, సరే రెండు రోజులు చేశావు, ఓ సంవత్సరం గ్యాప్ వచ్చింది, మళ్ళీ రెండు రోజులు చేయి. మేము రోజు చేయలేం కనుక మానేయటం కాదు. సాధనలో, యోగ సాధనలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది అది. చేయగలిగితే రోజు చేయాలి అన్నది రూలు. కానీ మన తెలివితేటలు ఎంత ఎక్కువైపోయాయంటే అసలు రోజు చేయలేం కదా నుంచే మానేది. మొట్టమొదట ఆ నిర్ణయం ముందు బాగా స్పష్టంగా ఉండాలి. మనకి చేయవలసింది చేద్దాం అనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం, పర్వాలేదు ఇవాళ చేద్దాం, రేపు చేయగలవా చేయలేవా, రేపు చేయలేం కనుక ఇవాళ మానేస్తాం, రేపు ఉపవాసం ఉండాలి కనుక ఇవాళ ఏం చేస్తున్నాం తింటున్నా కదా. చెప్తే రేపు మనం ఉపవాసం ఉండాలి కదా, రేపు ఎలాగో భోజనం చేయలేం కదా, ఉపవాసం అంటే భోంచేయలేం కదా. మంచి దేవాళ్ళ నుంచి మానేద్దాం అనుకోవటం లేదు కదా, ఇంకా కాస్త ఎందుకైనా మంచిది కాస్త ఎక్కువ తిన్నాం. అదే యాటిట్యూడ్ రేపు మనం సాధన చేయలేము అన్నప్పుడు ఏం చేయాలి? కొంచెం ఎక్కువ చేసేసుకో, రేపు చేయలేకపోతే. కానీ మన ఆలోచన విధానం తలకిందరు, రేపు చేయలేం కదా, అసలు మాతో ఎక్కడవుతుందండి ఉంటుందా మానే. ఆ మానసిక స్థితి ముందు సవరించుకోవాలి. చేయొచ్చు చేయలేమో, ఈ క్షణంలో చేయగలుగుతున్నాం, ఈ రోజు చేయగలుగుతున్నాం, చేసేసుకుందాం. అది ఒక మానసిక స్థితి నిరంతరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గబుక్కుని మనం ఏంటంటే ఆ ఏం చేస్తానండు మన వల్ల ఎక్కడవుతుందిలే అవ్వకపోయినా ఏమవుతుంది. ఇందువల్ల మెల్లి మెల్లి అలా ఆలోచించడం మొదలెట్టిన కొద్దీ ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండో, రేపు కాకపోతే ఇంకో జన్మలో అయినా ఇంటికి యోగ విద్యలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని. అది ఒకటి మనం మర్చిపోతూ ఉంటాం. జపాలు చేసేస్తూ ఉంటాం, ప్రాణాయామాలు చేసేస్తూ ఉంటాం, ధ్యానాలు చేసేస్తూ ఉంటాం, కానీ నేర్చుకోవాల్సినది ఏమిటి అని. నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మన ఆలోచనలతో బాహ్య జగత్తులో మార్పు తీసుకురాగలగాలి. అది యోగ విద్య యొక్క చాలా ప్రముఖమైనటువంటి, ఇంకా చెప్పాలంటే ఏకైక లక్ష్యం అదే. బాహ్య జగత్తులలో మన ఆలోచనలతో మార్పు తీసుకురాగలగాలి. ఆ లక్ష్యాన్ని వైపు మనం ఎంత వెళ్తూ ఉంటే అంత మనం ఫలితాలు సాధించగలుగుతాం. నరవిందో కానీ, శ్రీరామ్ శర్మ ఆచార్య కానీ, సివివి కానీ, గ్రావిట్స్కి కానీ, ఇలా పుస్తకాలన్నీ మనం చదివితే వాళ్ళు సాధించదలుచుకున్నది ఏంటి, ప్రపంచంలో మార్పు తీసుకురావాలి. గురుగారు అయితే సాధారణ డైరెక్ట్ గా ఆయన మ్యాగజీన్ యొక్క మొదటి ఇష్యూలో టైటిల్ పేజీలో ఆయన రాసింది ఏంటి అంటే, భూమి మీద స్వర్గము దింపుటకు కాదు, భూమినే స్వర్గముగా మార్చటానికి. అది లక్ష్యం. మరి ఆ లక్ష్యం గురించి అది మనసులో మనం ఉంచుకోలేకపోతున్నాం. అసలు అది దానివల్ల ఈ గందరగోళాలన్నీ జరుగుతున్నాయి, ఇన్ని సంస్థలు ఏర్పడుతున్నాయి, ఇన్ని గందరగోళాలు ఏర్పడుతున్నాయి. అది నిరంతరము మన మనస్సులో అదే అస్పష్టత ఉండాలి. దేనికి ఇచ్చేస్తున్నాము అంటే భూమినే స్వర్గంగా మార్చాలి అన్నవాడు. ముందు ఏది స్వర్గంగా మారాలి? వాడి శరీరం ముందు స్వర్గంగా మారాలి. అంతే కదా, ప్రపంచంలో వైద్యం చేయాలి అనుకునేటటువంటి వాడికి కనీసం వాడికి మాత్రం వైద్య వృత్తి మీద పూర్తి అవగాహన ఉండాలి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వాడు మందు ఇవ్వగలడా మందు ఇవ్వలేడా అది వేరే విషయం. కానీ మందు ఇవ్వగలిగేటటువంటి లక్షణం వాడిలో పూర్తిగా ఉండాలి. వాడు ఏ పని చేస్తున్నా కూడా మందు ఇవ్వగలడు అప్పుడు కదా డాక్టర్ అంటాం. లేదు కరెక్ట్గా టైం 10 అని కొట్టినప్పుడు మాత్రమే, నేను ఆ సీటు మీద కూర్చున్నప్పుడు మాత్రమే డాక్టర్ని, మళ్ళా సాయంత్రం 4 గంటలకు ఎప్పుడో బయటకు వచ్చేస్తాను, అప్పటి నుంచి నేను డాక్టర్ని కాదు అనలేవు. నువ్వు నీ జ్ఞానం ఎక్కడికి పోదు నువ్వు ఏ పని చేస్తున్నా కూడా. అలాగే మనం ఏ పని చేస్తున్నా కూడా లక్ష్యం ఏమై ఉండాలి? భూమి మీద స్వర్గముని అవతరించటం ఒకటి, రెండోది అసలు భూమినే స్వర్గంగా ఎలా మార్చగలము. అవతరణ అంటే పైనుంచి దిగేది, అది మారటం అంటే ఎక్కడి నుంచి మారుతుంది? లోపల నుంచి మారుతుంది. ఆ తేడా అర్థమవుతుందా? పైనుంచి మనం చేసేదాన్ని డిసిప్లిన్ అంటాం. అంటే ఏంటో కర పట్టుకున్నవాడు ఉంటే ఉండవు. ఆ తేడా స్కూల్స్ లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి మిగతా చోట్ల తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు, కానీ ప్రిన్సిపాల్ కాలేజీ లోపల ఉంటే ఒకలాగా ఉంటుంది కాలేజీ అట్మాస్ఫియర్. ప్రిన్సిపాల్ ఆ రోజు ఎందుకో ఓడి మీద అయ్యే హైదరాబాద్ వెళ్ళిపోయాడు అనుకోండి, కాలేజీ ఎలా ఉంటుంది? ఎంత హాయిగా ఉంటుందో. తేడా అర్థమవుతుందా? డిసిప్లిన్ అనేది ఏంటి? బయట నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు కనుక విందాం. ఆ వ్యక్తి లేకపోతే అది యోగ శాస్త్రంలో ఎంత విచిత్రంగా చెప్తాడు అంటే, ఎవడి భయం వల్ల అగ్ని అగ్నిగా ఉంటుందో, ఎవడి భయం వల్ల వాయువు వాయువుగా ఉంటుందో, ఎవడి భయం వల్ల నీరు నీళ్ళలాగా ఉంటుందో, ఎవడి భయం వల్ల పృథ్వీ పృథ్వీగా ఉంటుందో, ఎవడి భయం వల్ల ఆకాశం ఆకాశంగా ఉంటుందో. ఈ ఐదింటి గురించి మనం ఒకటి ఈ మాట వింటే ఏమని అర్థమవుతుంది? వాటి సహజ లక్షణాలు అవి కావు, భయపడి చేస్తున్నాయి అవి. పృథ్వీ కూడా మనం పృథ్వీ యొక్క లక్షణాలు ఇవి అంటాం, కానీ ఆ పృథ్వీ యొక్క లక్షణాలలో దాని సహజ లక్షణం కాదు. అది ఏంటంటే భయపడి చేస్తుంది. అది అగ్ని భయపడి చేస్తున్నాడు, అక్కడికి యముడు భయపడి చేస్తున్నాడు. డిసిప్లిన్ అది. కానీ కొన్ని శక్తి ఉంది, ఒక శక్తి ఉంది ప్రపంచంలో. అది ఎందుకు అలా చేస్తుంది అంటే అలా చేయాలి కనుక.
లోపల నుంచి వచ్చింది దానికి, బయట నుంచి రాలేదు. ఆ లోపల నుంచి వచ్చేటటువంటి దాన్ని మనము స్వరాజ్యము స్వతంత్రము అంటాం. డిసిప్లిన్ వల్ల కాదు, స్వతంత్రంగా. భావార్థమైన స్వతంత్రం అంటే ఏమిటో, ఆ స్వతంత్రత అనేటటువంటి దానిని అవగాహన చేసుకోవటానికి మనం చేసేటటువంటి యోగ సాధనలన్నీ ఉపయోగపడతాయి. అది మనం చాలా విశేషంగా అండర్లైన్ చేసుకుని మనం చేస్తున్నటువంటిది అటు వెళ్తోందా లేదా, స్వతంత్రంగా జీవించటానికి మనకి ఉపయోగ తగిన పరిస్థితి వస్తుందా లేదా. స్వతంత్రం అంటే ఏమిటి, పొద్దున్న 5 గంటలు లేవాలి, అలారం పెట్టుకుంటాడు, అలారం కొట్టాక లేస్తే పరతంత్రం, ఇంతట అది లేపింది, ఒక్క సెకండ్ ముందు వాడు లేవటం మొదలెట్టాడనుకో, స్వతంత్రం. యోగ సాధనలో ఆ మార్పులు మీకు కనిపిస్తాయి. ఇంతకీ అలారం పెట్టుకుని లేవచ్చా లేవకూడదా, లేవాలి అని మాస్టర్ చెప్పారు, దానింట్లో అది లేస్తేనే స్వతంత్రం కనుక అసలు మేము లేవం, ఎవరు నన్ను లేపకండి, పక్క వాళ్ళకు కూడా చెప్పొద్దు, ఒకసారి నేను లేవలేనేమో, ఒకసారి నాకు ఫోన్ చేసి లేపి. లక్ష్యం ఏమిటి అంటే బయట నుంచి ఏమీ లేకుండా నువ్వు అనుకున్నది చేయగలగాలి. మరి ఆసనాలు అవి ఎందుకు చేస్తాం, శరీరం ఎందు మనం చెప్పినట్టు వయసు వస్తున్న కొద్దీ శరీరం ఇంత మానేస్తుంది, ఎముకలన్నీ గట్టిపడిపోతాయి, చేతులు వీళ్ళు పక్కకు ఉండాలన్నా ఇటు పక్కకు ఉండాలన్నా చిన్నలాగా ఉండదు కదా. అంటే ఏమైపోయారు, మీకు వంగాలని ఉంది కానీ శరీరం అని చెప్పి శరీరం ఏమైంది, పరతంత్రం అయింది. పరతంత్రం అంటే అర్థమవుతుంది కదా, ఏ వయసులో అయినా నువ్వు చెప్పినట్టు శరీరం వింటే మొదలెడితే స్వతంత్రం. అందుకు ఆసనాలు, ఆసనాల యొక్క ముఖ్య ఉద్దేశం మీకు ఆరోగ్యం ఇచ్చిందా లేదా మేము చేశామండి, ఆరోగ్యం కాదు కావాల్సిందే. కావాల్సింది ఏంటంటే నువ్వు చెప్పినట్టు నీ శరీరం వినాలి, వెనక్కి ఉంచేయాలంటే వెనక్కి ఉంచేయాలి, ముందుకు వంగాలంటే ముందుకు వంగాలి. అది మనం ఎప్పుడైతే చేయగలుగుతామో నీకు శరీరం మీద స్వతంత్రం వచ్చినట్టు. రెండోదేంటి, కోరికలు. కోరికల మీద కూడా మనకి స్వతంత్రం ఏం లేదు, ఎప్పుడూ పరతంత్రమే. పక్క వాళ్ళు ఏమనుకుంటారు అన్న దాని మీద నీ కోరికలు ఆధారపడి ఉంటాయి తప్ప, పక్క వాళ్ళందరూ కూడా వాడు పిల్లవాడు ఇంజనీర్ అవుతూ చాలా గొప్ప పక్క వాళ్ళు అంటే నా ఉద్దేశం పక్కన ఉన్న వాళ్ళనే కాదు, సొసైటీ ఏది కరెక్ట్ అనుకుంటుందో అది చేస్తాడు వీడు. అంటే నువ్వేమైపోయావు, పరతంత్రం అయినట్టే. మనకు అర్థమైనా కూడా ఇతరులు ఏమనుకుంటారో అని మనం చేయటం మొదలెట్టామనుకో, అదేమవుతుంది, పరతంత్రమే అవుతుంది. మనకి అది ఉచితము అనిపించి చేయగలిగితే, అది ఉచితం కాదు అనుకున్నా కూడా మన కోరికలు మన ఎక్కడికో లాక్కెళ్ళిపోతున్నాయనుకో, పరతంత్రమే. అర్థమవుతుంది స్వతంత్రం పరతంత్రం అనేటటువంటి దానికి ఆలోచనలు. ఈ ఆలోచనల మీద మొత్తం యోగ విద్య ఆధారపడి ఉంటుంది. కానీ దాని ముందు ఇవి రెండు కూడా స్వతంత్రంలో ఉండాలి. ఏవి రెండు, అదే చూసుకోవాలి. అక్కడ ఫలానా గురువు అది మంచిది అని చెప్పాడు కనుక నువ్వు చేశావనుకో, పరతంత్రమే. అది ఎంత మంచి గురువు అయినా, నువ్వు చేసేటువంటి ఎంత మంచి పనైనా, ఆ క్షణానికి అది పరతంత్రమే. నువ్వు ఇష్టపడేది చేశావనుకో, నీకది స్వతంత్రం. తేడా అంతే, గురువు చెప్పాడు కనుక చేశాను, అది ఎంత మంచి పనైనా పరతంత్రమే. కానీ నేర్చుకుంటాం ముందు, అది నేర్చుకునే విధానం అదే. అది ఎంచేత నేను స్వతంత్రంగా ఆలోచిస్తాను అంటే నువ్వు ఆలోచించలేవు స్వతంత్రంగా. స్వతంత్రంగా ఎలా ఆలోచించగలం మనం, కానీ స్వతంత్రంగా ఆలోచించకపోయినా పరతంత్రంగా ఇంకోళ్ళతో నేర్చుకుందా, తర్వాత నువ్వు ఇష్టం వచ్చినప్పుడు దాన్ని ఆలోచించగలిగితే అది స్వతంత్రం అయిపోతుంది. ముందు విద్య మనం నేర్చుకుంటాం, ఇంగ్లీషు అది కాలేజీలోనూ స్కూల్లోనూ వాడు ఏం నేర్పుతాడో అదే నేర్పుకోవాలి. సిలబస్ ఇస్తారు కదా, నేను కీట్స్ చదవాలను, షేక్స్పియర్ చదవాలను, ఏదో చదవాలను సిలబస్ ఉంటుంది. ఎంఏలో చచ్చినట్టు మనం ఆ సిలబస్ ప్రకారం చదువుకోవాలి. కాదు మా గురువు గారు చెప్పారండి స్వతంత్రంగా ఉండాలట, ఇంకేత మీరు చెప్పిన ఇంగ్లీష్ పుస్తకాలు నేను చదవను, నేను ఇంకో ఇంగ్లీష్ పుస్తకం చదువుతాను. నువ్వు చదువుకోవాడే వద్దండు, పరీక్షలో మాత్రం వాడు గ్యారంటీగా ఆ ఇంగ్లీష్ పుస్తకాల నుంచి ఒక క్వశ్చన్ వేడేవాడు. తేడా అర్థమవుతున్నారు. కానీ ఆ నేర్చుకుని పరతంత్రంగా ఆ స్థితికి వెళ్ళాక నీకే స్వతంత్రం వస్తుంది, ఏ ఇంగ్లీష్ పుస్తకాన్నైనా నువ్వు కావాల్సింది చదువుకుని అర్థం చేసుకోగలవు. అవగాహన వస్తుంది కదా. ఇంచేత మొట్టమొదట మాత్రం గురువులు చెప్పినట్టు చేసుకుంటాం మనం. కానీ ఆధ్యాత్మికతలో గురువులు గ్యారంటీగా కోరుకునేది ఏంటి అంటే నువ్వు స్వతంత్రుడివి. కానీ స్వతంత్రుడైనా మళ్ళా నీ ఆలోచన విధానం అలాగే ఉంటుంది. ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ భాషలోనే ఆలోచిస్తాడు, తెలుగు వాళ్ళు తెలుగు భాషలోనే ఆలోచిస్తారు. భాష అదే అవుతుంది తప్ప ఆ భాషలను ఎలా ఉపయోగించుకుంటాం అన్నది మారుతుంది. అది మనం నేర్చుకుంటున్నావా లేదా యోగ విద్యలో అన్నది నేను చూసుకోవాలి. నువ్వు దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నావా లేదా నీ పర్పజెస్ కి, నీ లక్ష్యానికి అది ఉపయోగించుకోగలగాలి. అప్పుడు కదా ఆ విద్య నీకు వచ్చినట్టు. అంతవరకు ఆ విద్య మనకి కంట్రోల్లోకి రాలేదు. ఏది బేసిస్ అని చెప్తున్నాను, ఆధ్యాత్మికత మొత్తము కూడా ఆలోచనను మన వశంలో చేసుకోవటం అన్నది ముఖ్యమైనటువంటి లక్ష్యం. కానీ దానికి ముందు ఇవి రెండు నీ కంట్రోల్లో కొంచెం ఉండాలి. శరీరం నీ కంట్రోల్లో ఉండాలి, కోరికలు నీ కంట్రోల్లో ఉండాలి. అది మిగతా విద్యను నేర్చుకుంటున్నప్పుడు నువ్వు ఎలాగో కంట్రోల్లో ఉంచుకుంటున్నావు. అది కాలేజీకి వెళ్ళాలి, ఈ శరీరం ఇన్నా వినకపోయినా వెళ్తావు కదా. ఇష్టపడేవాడు వెళ్ళడం నాకు తెలుసు. టీచర్స్ వెళ్ళరు, పిల్లలు వెళ్ళరు, టీచర్స్ గ్యారంటీ వెళ్ళరు. కానీ వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఇష్టం లేకుండా వస్తున్నారు పిల్లలు. అంటే ఇష్టం లేని గురువు, ఇష్టం లేని స్టూడెంట్స్. కానీ విద్య నేర్చుకోగలుగుతున్నారు కదా. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, నేను చేయలేను అనేటువంటి భావం మీరు యోగంలో తెచ్చుకోకల్లా. మీ ఇష్టం లేకపోయినా మీరు ఇరుక్కుంటే అక్కడ ఆ టైంకి వచ్చేస్తుంది. అందుకే ఇది చెప్పేది, మీకు మనసు లగ్నం కావటం లేదు, మేము చేయలేకపోతున్నాము, మాకు చాలా కష్టంగా ఉంది, మాకు చాలా బాధగా ఉంది. ఏం పర్వాలేదు, ఈ విద్యలో రావటంలే. తర్వాత 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 మీకు అందులో రుచి వచ్చాక మీరు అందులోనే నిమగ్నం అయిపోతే అది వేరే విషయం. కానీ మీకు ఇష్టం లేకపోయినా ఆ టైంకి అది నేర్చుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకోటేంటి తమాషా, టీచర్కి ఇష్టం ఉండక్కర్లేదు ఆ విద్య నేర్పేదని. నేర్పక తప్పదు అనుకున్న వాడు వస్తే చాలు, ఇద్దరు ఏంటి పాపం మరతంత్రులు. కానీ అదే టీచర్కి బాగా ఇష్టం ఉండి నేర్పించడానికి ట్రై చేస్తే మీకు ఇంకా బాగా వస్తున్నాయి కదా. ఆధ్యాత్మిక జగత్తులో టీచర్లకి చాలా ఇష్టం ఇది నేర్పడం. ఇంకేత అది మా ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఒకటి తప్పు, ఇష్టం లేకుండా మాత్రం వాళ్ళని చెప్పటం లేదు, మాకు చాలా ఇష్టం. ఇంకోటి ఏంటి, ఆధ్యాత్మిక జగత్తులో ఒకసారి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాక, ఒకసారి నువ్వు వాళ్ళ దృష్టిలో పడ్డాక అదండి నీకు తెలియకపోవచ్చు. ఆ కాన్ఫిడెన్స్ ఉంచుకోవాలి, ఆ ధైర్యం. మిగతా విద్యలలో ఈ విద్యలలో తేడా నేను ఇందాక చెప్తాను కదా, ఇద్దరికి నీకు ఇష్టం లేదు బయట విద్యలో. వాడికి గతి లేక ఏదో చేస్తూ ఉంటాడు, వీడు తప్పదబ్బా సొసైటీ చెప్తుంది, అమ్మా నాన్న అత్త తిండి పెట్టడం ఇంట్లోంచి గడేస్తారు. అయినా విద్యలు వస్తున్నాయి కదా. కానీ ఆధ్యాత్మిక విద్యలో ఆ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి, గురువు ముందు నుంచి నువ్వు వెళ్ళిపోయినా చాలు, నీకు తెలియాల్సిన పనులు ఆవిడ గురువు అని. ఉదాహరణ నేను చెప్తూ ఉంటాను కదా, సాచి కాలుతో కొట్టాడు, నేర్చుకోవాలని కాదు, ఆ కొట్టడంలో రెండు చుక్కల నీళ్లు గురువు నోట్లో పడ్డాయి. రెండు పుస్తకాలు, అద్భుతమైనటువంటి పుస్తకాలు రాసేటటువంటి కర్మ వాడికి వచ్చిందని చెప్పి గురువుని మీరు కొట్టినా పర్వాలే, తిట్టినా పర్వాలే. కండిషన్ ఏంటంటే గురువు ముందు ఉండాలి. హిరణ్యకశిపుడు వాళ్ళ గురించి అదే కదా మనం చెప్తున్నాం, భగవంతుని మీద వాళ్ళు ప్రేమతో ఏం చేయాలి, చావగొట్టాలి, చంపేయాలి, నరికేయాలి. నువ్వు చంపే నరికే కానీ నీ మనస్సు మారిపోతుంది. ఇక ఆ ధైర్యం మాత్రం ఉండాలి. ఇంకా నేనేం చేయలేకపోతున్నాను, నాకేం రావటం లేదు అని నిరాశ వద్దు. ఇంకేంటే ప్రశ్నే లేదండి, ఇంకా అసలు నీ ఇది ఇంకోటి చేతిలోకి వెళ్ళిపోయింది. కానీ తేడా ఎక్కడొస్తుంది అంటే నువ్వు లొంగిపోతే చాలా తొందరగా వెళ్ళిపోతావు ముందు, లొంగకపోతే వెళ్తావు ఎప్పుడో. అంటే ఏంటి, ఆ విధంగా గురువు ముందుకు వచ్చాక పరతంత్రమే. కానీ ఏ టీచర్ దగ్గర అయినా పరతంత్రమేగా. కాలేజీలో కూడా క్లాస్ రూమ్లోకి వెళ్ళాక అవుట్ కదా, నువ్వు క్లాస్ రూమ్లోకి వెళ్ళక ముందు నీ ఇష్టం వచ్చినట్టు కాలిడార్స్లో తిరుగుతావో బయట తిరుగుతావో ఏం చేస్తావో నీ ఇష్టం. తెలా అర్థమవుతుంది కదా. కానీ ఇక్కడ నీ ఇష్టం ఎందుకు ఉండదు అంటే గురువు చేతిలోకి ఎందుకు వెళ్ళిపోతామంటే గురువు విశ్వస్వరూపుడు అయిపోతాడు కనుక. అది ఆ శ్లోకం నా గురు మధ్య విశ్వం ప్రపంచం ఉంటుంది, ప్రపంచం అంతటా గురుతత్వము అనేటటువంటి దాన్ని మనం పట్టుకోవటానికి ట్రై చేస్తున్నాం. అంటే ఏమిటి, దేన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం? అగ్ని ఎవడి భయం వల్ల అగ్నిగా ప్రవర్తిస్తుందో, అంటే అగ్ని ఎక్కడ అగ్నిలా ప్రవర్తిస్తాడు? యజ్ఞం మనం తయారు చేసినప్పుడు మంత్రాలు చదివి అప్పుడు మాత్రమే అగ్నిలా ప్రవర్తిస్తాడు, ఎక్కడైనా అగ్నిలా ప్రవర్తిస్తాడు. అంటే ఏంటి, అగ్నిని భయపెట్టేటటువంటి డిసిప్లిన్ లో ఉంచేటటువంటి శక్తి ఎక్కడుంది అనే చోట్ల ఉంది. సర్వవ్యాపకుడు అనేది అందుకు గురువు అన్నా భగవంతుడు అన్నా ఒకటే. భగవంతుడు అన్నప్పుడు మనం అవగాహనతో దాన్ని చేసుకోం, గురువు అన్నప్పుడు అవగాహనతో చేసుకుంటాం. తేడా అర్థమవుతుంది కదా. అంచేత ఉన్నటువంటి ఏకైక గురువు ఎవడు అంటే భగవంతుడే. కానీ భగవంతుడి యొక్క శక్తి ఇది అని మనకి చెప్పటానికి మధ్యన ఒక మీడియం ఉంటే ఎక్కువ తొందరగా అర్థమవుతుంది. అందుకని గురువు అన్నా భగవంతుడన్నా ఒకటే. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే గురువే భగవంతుడు. కెమిస్ట్రీ చెప్పేవాడే కెమిస్టే, వైద్యం చేసేవాడే, అలాగే విషయం చెప్పేవాడే భగవంతుడు. ఈ కాన్సెప్ట్స్ జాగ్రత్తగా మనసులో ఉంచుకోండి. అప్పుడు కానీ మనం ఆలోచనలను ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనకు అర్థం కాదు. ఈ గురువుల యొక్క జీవిత విధానం అదంతా చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, వాళ్ళు వాళ్ల జీవితాలలో ఎప్పుడో అప్పుడు గదిలో ఒక చోట కూర్చుని ప్రపంచంలో ఏదో ఒక మూల కావలసిన మార్పులు వస్తున్నాయో లేదో చూసుకున్నారు. మళ్ళీ చెప్తాను, అది అర్థం చేసుకోండి. ఎప్పుడో అప్పుడు వాళ్ళ జీవితాలలో ఒక గదిలో ఎక్కడ కూర్చుంటారు వాళ్ళు. అంటే ఏంటి, చూడటానికి బాహ్య జగత్తులో ఏ సందర్భం ఉండదు వాళ్ళకి. గదిలో ఎక్కడ కూర్చున్నారు, కూర్చుంటే ఏమవుతుంది, ప్రపంచంలో ఎక్కడో అక్కడ మార్పు వస్తుంది. ఆ ప్రపంచంలో అక్కడ నేను ఈ ఆలోచన విధానం ద్వారా మార్చగలిగాను అని వాడికి తెలుస్తుంది. దాన్నే మనం ప్రాక్టికల్ సెంటర్. కెమిస్ట్రీ చదివేవాడు పదార్థాల మీద ప్రయోగం చేస్తూ ఉంటాడు. ఇంకొక టెస్ట్ ట్యూబ్లో ఒక పదార్థాన్ని తీసుకుంటాడు, దాంట్లో ఇంకో పదార్థం ఏదో కలుపుతాడు, వాడు అనుకున్న ఫలితం వస్తుందో లేదో చూసుకుంటాడు. ఇంతకన్నా వాడు చేసే ప్రయత్నం అంటే, డాక్టర్ ఆపరేషన్స్ నేర్చుకుంటే మొదటి రోజు ఆపరేషన్ చేసేయగలడా అంటాడు. వాడు ప్రయోగం చేస్తాడు, మిన్ని మిన్నిగా బతికున్నటువంటి వాళ్ళ మీద ప్రయోగం చేయాల్సి వస్తుంది. వాడు అమ్మో బతికున్న వాళ్ళ మీద నేను చేయలేను, శవాలను అయితే బాగా కోస్తానండి, ఇంకే ఆపరేషన్ చేస్తుంది. అంటే వాడు నేర్చుకున్నటువంటి ఆ విద్య ఎక్కడ ఉపయోగపడాలి, బతికున్న వాడి మీద ఉపయోగపడాలి. ప్లస్ వాడు నేర్చుకున్న ఆ విద్య మొత్తము శరీర శాస్త్రాన్ని నేర్చుకోవటం వల్ల ఆపరేషన్ చాలా బాగా చేశానండి, కానీ ఏంటో రక్తనాళం కట్ అయిపోయిందండి, బాగా తప్పేం కాదు అది. అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ మరి అది జరగదుగా. ప్రమాదాలు జరిగితే జరగవచ్చు, ఆ ప్రమాదాలు నిత్య జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి, దాని గురించి మనం పెద్ద పట్టించుకోకలే. గ్యారంటీగా మనకేం తెలుసు అంటే, ఆ విద్య నేర్చుకున్నటువంటి వాడు నిన్ను కోసేస్తాడు, కోసేశాక నిన్ను చాలా నీట్గా కుట్టేస్తాడు, కుట్టేశాక గ్యారంటీగా ప్రకృతి తీసుకునే టైం తీసుకుంటుంది అంతే ఇంకా రోగ నివారణకి. వాడు ఇలా చేయని తిప్పే లేడు, కానీ ప్రకృతి వాడు ఏం చేయగలిగాడు, పూర్తిగా సహకరించి తనకి కావలసిన లక్ష్యాన్ని సాధిస్తాడు. ప్రకృతికే వదిలేటనే ఫలానా భాగం అనారోగ్యంగా ఉంది, ప్రకృతి ప్రకారం అయితే అవుతుంది మెల్లిగా అనారోగ్యం అంతా శరీరం అంతా వ్యాపిస్తుంది. కానీ వీడు ప్రకృతి నియమాలు తెలుసుకున్నాడు, తెలుసుకుని ఏం చేశాడు, ఆ ముక్కను తీసిపారేశాడు. తీసిపారేశాక మన శరీరం ఏమైంది, ఆలోచనలతో నువ్వు సమాజానికి ఆ విధమైనటువంటి శస్త్రచికిత్స చేయగలవా, అది మనం ఆలోచించాల్సింది, అది మన లక్ష్యం. అది వాళ్ళు ఆలోచనలతో నీకు ఆరోగ్యం కూడా ఇవ్వగలుగుతున్నారు. యోగులు క్యాన్సర్లు అవి నయం చేసి మీకు కొన్ని కోట్ల ఉదాహరణలు ఉన్నాయి. క్యాన్సర్ ఒక్కటే కాదు, అనేక రోగాలు చాలా హిస్టారికల్ గా ఆలోచనలతో. తన కొడుకు రోగాన్ని తన మీద తెచ్చుకున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు, బాబర్ కదా, తెలుసు కదా. ఇంకా తనే ఇంకా పూర్వకాలంలో ఈ రాజులు అయ్యేటటువంటి వాళ్ళకి ఎప్పుడూ ఆ యోగశక్తి ఉండేది, వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉండేది. అందువల్ల రాజు మీద అంత ప్రేమ ప్రజలకి. పూర్వకాలంలో అయితే రాజు స్పర్శ రోగాన్ని నయం చేస్తుంది అని ఒక నమ్మకం, అందుకని రాజులు ఫోటోలు పెట్టుకునేవారు. ఇప్పుడైతే ఏదో అది అలవాటైపోయి అందరూ ఫోటోలు పెట్టేసుకుంటూ ఉంటాం, అది వేరే విషయం. కానీ పూర్వకాలంలో రాజు అంటేనే అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా వాడికి ఆ దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు. ఎందుకని ఉండేవారు రాజును దర్శనం చేసుకోవడానికి? ఇప్పుడు సత్సాయి దగ్గర అక్కడ పొద్దున్నే 6:30 ఎప్పుడో అది దర్శనం ఇస్తారా? వీడు వాడికి తెలియదు ఆ యోగి చూడటం వల్ల నేను మారాను. నేను మారాడు. నారదుడి కథ ఒకటి చెప్తూ ఉంటాను కదా, నారదుడికి మహాత్ముని యొక్క దర్శనం ఎంత గొప్పది అని విష్ణువుని అడుగుతాడు. విష్ణువు జవాబేం చెప్పాడు, చెప్తాడు అక్కడ ఏదో ఒక పశువు వింటుంది, అక్కడ జంతువు వింటుంది, అక్కడ ఏదో జరుగుతుంది, పోయి చూడండి. ఈయన గారు వెళ్ళి నారదుడు అక్కడి నుంచి ఉంటాడు. నుంచోగానే ఆ పుట్టిన బిడ్డ తపామని చచ్చిపోవడం మొదలెట్టింది. అలాగే ఎక్కడెక్కడ తిప్పుతాడు. తిప్పాక మరి విష్ణు చెప్పాక నారదుడు చేసేదే ఉంది, తప్పనిసరిగా చేస్తారు కదా. ఒక రాజుగారికి లేక ఒక పిల్ల శిశువు పుట్టబోతున్నాడు. అక్కడికి వెళ్ళి మీకు అర్థం అవుతుంది. అక్కడ చంపుతాడు రాజు నన్ను, నందులో నాకు పేరు వచ్చేసింది, వీడు దృష్టి పెడితే పోతాడు అని వెళ్ళిగా ఆమదంటాడు. సరే వెళ్ళగానే ఆ పిల్లవాడు దండ పెడతాడు నారదుడికి, మహానుభావ నీ వల్ల అని. అంటే ఆ మహాపురుషుల దర్శనం అయినప్పుడు ఆ యోనిలో నువ్వు పోవలసిన బాధలు అవి పడకుండానే ఆ యోని దాటేస్తాను. టకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటక
నీ దర్శనం అదే మహానుభావాన్ని. ఇంకైతే మహాపురుషుల దర్శనం మీకు తెలియకుండా విచిత్రమైన మార్పు తీసుకొస్తుంది. ఇది తెలిస్తే చచ్చిన ఆవిడ మహాపురుషుల దగ్గరికి వెళ్ళదు. ఏమవుతుంది మీకు ఇప్పుడు ఏమవుతుంది అర్థమైనా మహాపురుషుల దగ్గరికి వెళ్తే నువ్వు చేస్తావు అనమాట. అంటే అది తెలిస్తే వెళ్తావా మనం చచ్చలేవు. మహా పెద్ద అంటురోగం వచ్చిన వాళ్ళ దగ్గరికైనా వెళ్ళవచ్చేమో కానీ ఖచ్చితంగా యోగి దగ్గరికి వెళ్ళదు. వెళ్తారా? నాకే నేను వెళ్ళను. నాకేం అప్పుడప్పుడే శరీరం ఎదురయ్యాలని లేట్లేదు. మరొక యోగి దర్శనం ఏం చేస్తుంది మీకు? మీలో ఉన్నటువంటి మీ స్వార్థపరమైనటువంటి కోరికల్ని తీర్చిస్తుంది. ఎప్పుడైతే నువ్వు నిస్వార్థభావంతో వెళ్తావో నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. నీ అహంకారాన్ని తీసిస్తుంది అక్కడ మెయిన్. అది కానీ అహంకార పోషణకు వెళ్లే కోరికలతో కదా మీరు రండి అంటాడు సాయి వేషాలు. అది నా కోరుకునే వాడని అక్కడికి ఎలాగో నేను చంపేస్తా కదా. వాళ్ళెవరో చెప్తారు కదా కోరికలు కోరుకోవద్దు అలాగే సాయి అని. అంటే సాయి ఏం చెప్తాడు విషయం అంటే నువ్వు కోరుకోలేనైనా ఏం పర్వాలేదు నువ్వురా ఇచ్చంటే వాడికి తెలుసు సాయికి ఎలాగో నన్ను చూస్తూ ఉంటే ఇప్పుడు కాకపోతే ఇప్పుడో ఎప్పుడప్పుడు విడిపోయే హిట్ లిస్ట్ లో ఉన్నాడనమాట వాడు. అంటే అక్కడ అహంకారాలు పోతాయి. ఆ మనస్సులో ఉండేటటువంటి అహం అనేటటువంటి ఆ చేతనత్వాన్ని నాశనం చేసిస్తుంది యోగ విద్య. అంతకంటే కొంపలేము మనస్సు ఉంటుంది. అది నువ్వేం చచ్చిపోవు కానీ అహంకారం చచ్చిపోతుంది. మనస్సు యొక్క మనస్సు బుద్ధి చిత్తము అహంకారంలో అహంకారం మనకి ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొస్తుంది. అది పోతుంది. కానీ ఇదంతా పోవటానికి మీరు చేయవలసినటువంటి సాధనలో ముఖ్యమైనటువంటి భాగం ఏమిటి అంటే నా ఆలోచనలతో నేను ప్రపంచంలో మార్పు తీసుకురాగలనా. ప్రపంచంలో వచ్చిన మార్పులన్నీ కూడా ఏదో ఒక ఆలోచన ధోరణి పట్టుకోవటం వల్లే వస్తుంది మార్పు. కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళు కమ్యూనిస్టు లాగా ఆలోచించడం నేర్చుకుంటున్నారు. ప్రపంచంలో మార్పు వచ్చింది కదా. కార్ల్ మార్క్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడు. అంటే ఏం చేశాడు? తన ఆలోచనలన్నింటి కూడా అక్షరూపం ఇచ్చాడు. ఆ అక్షరూపానికి మొత్తము అక్షరూపానికి ఆ కార్ల్ మార్క్స్ అనుకున్న ఆలోచన విధానంలో వచ్చే మార్పులు ఇవన్నీ కూడా ఒక ముక్కలో చెప్తాం మనం కమ్యూనిస్ట్ అంటాం. కమ్యూనిస్ట్ అంటున్న ఉద్దేశం మనం వాళ్ళ ఆలోచన విధానం దేని మీద ఆధారపడింది? కమ్యూనిజం మీద ఆధారపడింది. డెమోక్రసీ ఇప్పుడు మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విధి విధానం. రూసో అనేటటువంటి ఒక వ్యక్తి దాని గురించి ఆలోచించే పుస్తకం రాశాడు. అది ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని ఊపుతుంది. క్యాపిటలిస్ట్ అంటే ఒక మాట వాడుతున్నాం మనం,
తన ఒక మాట మొత్తము ఒక దేశంలో జీవించేటటువంటి మనుషుల ఆలోచన విధానానికి ప్రతిరూపం. ఒక్క మాట ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీ అన్నాం అనుకోండి, అంటే ఆ మొత్తము దేశము అలా ఆలోచిస్తుందని కదా అర్థం. అలాగా హిందువు అనేటటువంటి మాట ఈ స్వతంత్రంగా జీవించగలిగేటటువంటి వ్యక్తుల సమూహానికి సంకేతము, అది ఒక వ్యక్తికి కాదు సంకేతం. అది మీకు మనకు అర్థం అవటం లేదుగా. కమ్యూనిజం అంటే మీకు అర్థమవుతుంది, ఒక వ్యక్తి ఆలోచనలకి అనుగుణంగా మీరు జీవిస్తున్నారు. ఒక వ్యక్తి కాకపోతే ఆ వ్యక్తి ఆలోచనలకి రూపకల్పన చేసిన వ్యక్తుల ఆలోచనలు కూడా కలుస్తాయి. అందులో లెనిన్, స్టాలిన్ వాళ్ళ వాళ్ళ దృష్టిలో దానికి రూపకల్పన చేశారు ఆ కమ్యూనిజానికి. అంటే ఏంటనమాట, వాళ్ళు ఆ ఇజానికి ఋషులు. మీరు ఋషులు అని పేరు పెట్టకండి, మీరు పేరు పెట్టకపోయినా వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటూనే ఉంటాం. వ్యక్తి పూజ పనికి రాదు అని చెప్తున్నా, పెట్టుకోవాలి. కార్ల్ మార్క్స్ బొమ్మలు అవి లెనిన్వి, వాళ్ళవి పేర్లు కూడా అలాగే పెట్టుకుంటాం. స్టాలిన్ లెనిన్ అని ఆ మార్గంలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆ పేర్లకు విలువ ఇస్తారు. కానీ ఆ పేర్లకు విలువ ఎందుకుంది? పేర్లో ఏం లేదు, ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి ఆ ఆలోచన ధోరణికి చాలా చాలా దోహదం చేశాడు కనుక ఆ ఆలోచన విధానంలో ఉన్నటువంటి వాళ్ళు మేము కూడా అలా అవ్వాలి. అలా అవ్వాలి అంటే ఏంటి? ఆ ఆలోచన ధోరణిలో వెళ్ళాలి అని అనుకుంటాము కనుక ఆ ఆలోచన ధోరణికి ఋషులని పేరు పెట్టి, అంటే ఆ ఋషి ఆ ఆలోచన ధోరణి, ఈ ఋషి ఈ ఆలోచన ధోరణి. చివరికి మనం ఎంతవరకు వెళ్ళిపోయాం, అసలు గోత్రాలు అనుకున్నాం మేము, ఆ ఋషుల యొక్క సంతతి మనం. ఆలోచనలో ఆలోచనలో మార్పు, అది మనకి చాలా జాగ్రత్తగా అర్థం అవుతే పెళ్లిళ్లలో మనం అది చూసుకుంటాం. మనం ఏ గోత్రం ఏ గోత్రం అని ఉత్తరం చెప్పుకుంటాడు. ఈ మానవన గోత్రం కూడా ఇవ్వండి సార్, అది గోత్రం కూడా ఇవ్వండి సార్ అని ఇదని ఏదో పనికిరాదు అంటాడు. ఆ ఆలోచన ధోరణ ఏంటో తెలియదు, ఈ ఆలోచన ధోరణ ఏంటో తెలియదు. అసలైంది పోయింది. భగత్ సింగ్ అని పేరు పెట్టేసుకుంటాడు, కానీ వీడు ఎవరినైనా కొడితే మాత్రం నువ్వే అలా చేయకూడదు, నువ్వు అనుకువగా ఉండాలి. కొడుకు పేరేం పెట్టుకున్నాడు అంటే వాడికి చాలా ఇష్టంట భగత్ సింగ్ అంటే. భగత్ సింగ్ అని పేరు పెట్టుకున్నాడు, నీ కొడుకు ఏమవ్వాలి? ముందు బాంబులు వేయాలి వాడు. కానీ ఎవరినైనా కాస్త గట్టిగానే సరిగాలని నువ్వేం చెప్తావు? దుడ్డు చాలా ప్రమాదం. అదంతా నువ్వు భగత్ సింగ్ అని పేరు పెట్టుకోకు. తెల అర్థమవుతుందా? ఆలోచన రాహిత్యంతో మన జీవితం అంతా నడుస్తుంది. ఇప్పుడు ఏ ఆలోచనలు లేవు, ఏ పేరు పెట్టుకున్నా ఉంటే ఏదైనా. కానీ ఆ పేరు వల్ల ఏం జరగాలని మనం కోరుకుంటున్నావు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నువ్వు గదిలోనే కూర్చోవాలి, కానీ నీ ఆలోచన వల్ల మార్పు రావాలి. ఋషులందరూ కూడా హిమాలయాలలో కూర్చుని ఆ ప్రయోగాలు చేస్తున్నారు. ఋషులందరూ కూడా అలాంటి ప్రయోగం ఋషులు ప్రపంచాన్ని మార్చడానికి చేస్తే మొట్టమొదటి మనం ఏం ప్రయోగం చేసుకోవాలి? మన శరీరంలో మనం మార్పులు తెచ్చుకోగలమా? మన ఆలోచన విధానంలో మనం మార్పులు తెచ్చుకోగలమా? మన కోరికల్లో మనం మార్పులు తెచ్చుకోగలమా అన్నది ముందు. మన శరీరంలో, మన కోరికలలో, మన ఆలోచనలలో మనం చెప్పినట్టు మార్పులు రావాలి. అక్కడి నుంచి మొదలెట్టి మెల్లమెల్లిగా కుటుంబంలో, కుటుంబం నుంచి సమాజంలో, సమాజం నుంచి, అదే యోగ విద్య యొక్క లక్ష్యం. ఇంతే తప్ప నేను ఏదో కళ్ళు మూసి కూర్చున్నాను, నేను అంతా వదిలేశాను, ఏ బాధ్యత నాకు లేదు, నేను యోగినైపోయాను, మీరు గంగలో దిగితే దిగండి, నాకు అనవసరం, నేనేం పట్టించుకోను, ఇందుకు పనికిరాని జీవితం అది. అసలు వాళ్ళంటే ఏంటి, నీకు ఆలోచనలు శక్తివంతం కావు. నా మాట ఎవడో వింటలేదు కనుక నువ్వు కళ్ళు మూసి కూర్చుంటావు, లేకపోతే పట్టించుకోను అంటావు. అది కాదు, యోగ విద్యాసుల యొక్క కోరిక ఏంటి? నువ్వు మార్చగలగాలి పరిస్థితిని. తర్వాతనే ఆ మార్చటానికి కావలసినటువంటి ప్రయత్నాలలో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్తున్నాం మనం. ఒకటి, నీరు బాగా ఉండాలి, జలతత్వం శరీరంలో కరెక్ట్గా ఉంటే తప్ప. మీరు రొట్టె ఏది చేయాలి, ఓ రెండు చుక్కలు నీళ్లు పోసి పిండి కలుపుతారు, రొట్టె చేయండి కదా. అదే ఎక్కువ నీళ్లు పోసేసారనుకోండి చావు, అప్పుడు మనం రొట్టె చేయక్కర్లేదు, డైరెక్ట్గా తాగేట హాయిగా. అంచేత జలతత్వం కరెక్ట్గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఇంచేత ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, దానికి 2-4 లీటర్లు అని చెప్పేది ఎందుకు? కొందరేమో జావ కాచుకోండి అని చెప్పి 6 లీటర్లు 7 లీటర్లు తాగమన్నారు. కానీ ఇంకోటి కూడా బాగా ఎండిపోయింది ఉందనుకోండి, ఎక్కువ కావాలిగా, మరి అలాంటిది లెవెల్ లో ఉందేమో మన శరీరాలు, నీళ్ళు ఎక్కువ పోయాలి ఎండిపోతుంది, ఏం చేస్తాం? అర్థమవుతానే, జలతత్వాన్ని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోవటానికి నేర్చుకోవటానికి నీళ్లు తాగాలి, శరీరాన్ని మనం చెప్పినట్టు లొంగదీయటానికి ఆసనాలు చేయాలి, మనలో ఉన్నటువంటి శక్తి కరెక్ట్ దిశలో ఉపయోగించుకోవాలి. కావలసి వచ్చినప్పుడు స్విచ్ వేస్తే శక్తి రావాలి, స్విచ్ ఆపిస్తే ఆగిపోవాలి, అది ప్రాణాయామం. ఇప్పుడు దారాసింగ్ లాంటి వాడే ఎవడో గ్లాస్, దారాసింగ్ ఎందుకు, మనమే ఇప్పుడు ఉన్నటువంటి గాజు గ్లాసులను కాస్త గట్టిగా నొక్కితే తగిలిపోతుంది. అంటే దారాసింగ్ కి గాజు గ్లాస్ లో మంచిగా ఇవ్వకూడదు అని రూల్ ఉందా? వాడి బలం ఉందా? వాడే నొక్కేడు కానీ అలానే గట్టిగా పట్టుకోలేకపోయాడు అనుకోండి, జారిపోయి కింద పడిపోతుంది. అందుచేత ఎలా పట్టుకోవాలి అది ప్రాణాయామంలో మనం నేర్చుకుంటాం. మన యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎక్కడ ఎక్కువ ఉపయోగించుకోవాలి, ఎక్కడ తక్కువ ఉపయోగించుకోవాలి. ఈ తేడా అర్థమవుతుందంటే నీటిని ఉపయోగించుకుంటున్నాం, శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాం, జలతత్వాన్ని ఉపయోగించుకుంటున్నాం. ప్రాణాయామంతో ఆలోచనలని మనం మార్చుకోగలుగుతాం, ఆలోచన విధానాన్ని మనం మార్చుకోగలుగుతాం. కానీ ఈ మూడింటిని మన లక్ష్యానికి ఉపయోగించుకోగలగాలి. తర్వాత ఆ లక్ష్యానికి మనం ఉపయోగించుకునేటానికి చేసేటటువంటిది ఏమిటి అంటే ఈ గాయత్రి, లలిత, భాగవత, విశ్వ ఏకీకరణ యజ్ఞాన్ని అందుకు చేస్తున్నాం మనం. అది చేస్తున్నప్పుడు స్కూల్లో మేము వెళ్ళి చదువుకుంటున్నాం వచ్చిస్తున్నాం, వెళ్ళి చదువుకుంటున్నాం వచ్చిస్తున్నాం, పరీక్ష రాయాలి, నో రికార్డ్స్, పరీక్ష రాయగలరా? నేను చదువుకున్నానండి, కావాలంటే మీరు చూడండి, పరీక్ష రాయనిస్తారా? మరేం చేయాలి? అది ఎంత కష్టం రికార్డు మెయింటైన్ చేయడం. యూనివర్సిటీ వాళ్ళు మూర్ఖులు. నువ్వు వెళ్ళి యూనివర్సిటీ మొదటి సంవత్సరం చేరి యూనివర్సిటీ పెట్టి 50 ఏళ్ళు అయ్యాక ఎంతమంది ఏ సంవత్సరంలో ఎంత పరీక్షలు రాశారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, ఉందా? ఉంటాయి కదా. మరి ఎక్కడండి మాకు ఎట్టా ఏదవుతుంది? వ్యవస్థ లేదు, ఆలోచన లేదు. మీరు చేసేటటువంటి యజ్ఞం ఎందుకు చేస్తున్నారో మీకు తెలిసి ఉండే, దాని విలువ ఏదే ఉండేది. అంటే మళ్ళా నేను వచ్చి ఎగిరి మీరు చేశారా లేదా మీకు తెలియకుండా ప్రపంచంలో ఓ యూనివర్సిటీ మీరు స్థాపిస్తున్నారు ఈ లక్ష్యాలతో. అది అర్థమవుతుంది. వ్యవస్థ లేదు, ఎందుకంటే మన జీవితంలోనే వ్యవస్థ లేదు. అందుకే మన అవ్యవస్థ అమ్మా. సువ్యవస్థ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటి మేము రాస్తున్నామండి అని చెప్పి ఇలా కట్ట తీసుకొచ్చి నాకు చూపించేస్తారు. అంటే నేనేమనేది నువ్వు చేస్తున్నావు అనుకునేదా, చేయటం లేదు అనుకునేదా? ఎందుకది? గాయత్రి వల్ల సద్బుద్ధి వచ్చి లలిత వల్ల, లలిత ఎందుకు చేస్తున్నాం మనం, దేవకార్య సమగ్రత, ఆ డివైన్ వర్క్స్ చేయటానికి కావలసినటువంటి ధోరణి రావాలి. సద్బుద్ధి ఒకటి ఉంటే సరిపోదు, నువ్వు చేసేటటువంటి పనుల్లో దేవత్వం రావాలి. దేవత్వం గురించి నేను చెప్తాను కదా, అదేదో పెద్ద మాట ఎక్కడి నుంచి వస్తుంది అని ఏం లేదు. ఒక మిలిటరీ వాడు పనిచేస్తున్నాడు, మామూలుగా ఒక వ్యక్తి కోపం వచ్చి ఎవరైనా కొట్టేశాడు అనుకో, వాడు గురి శిక్ష వేసేస్తాం. కానీ ముక్కు మొహం తెలియనటువంటి వాడి మీద, ఏ విధమైనటువంటి ద్వేషం లేనటువంటి వాడి మీద నువ్వు 100 మందిని చంపేస్తావు, యుద్ధంలో చంపేస్తే నిన్ను మెచ్చుకుంటారు, నువ్వు పరంవీరు చక్రిస్తారు. డివైన్ వర్క్స్ అంటే అర్థమవుతాను కదా, అది దేవకార్య సముద్రత. అంటే నువ్వు హిందూ వాడిని చంపే కోపం లేకపోయిందంటే ఉచ్చ లక్ష్యం కోసం చంపుతున్నాను. ఇంకొక లలిత దేవకార్య సముద్రత, నీ పనులలో దేవత్వం రావాలి. పనులలో దేవత్వం అంటే ఇలాంటి దేవత్వాలు అంటే ఏంటి, అక్కడ అహంకారం లేదు. ఎవరి మీదైనా కోపం ఎందుకు వస్తుంది? నీ కోరిక వాళ్ళు తీర్చలేను, నీ కోరిక అడ్డు తగలేదను, కోపం అందుకు అది వస్తుంది. అలా చేస్తే తప్పది. ఇంకేంటంటే అక్కడ అహంకారం ఉంది, ఇక్కడ అహంకారం ఏం లేదు. ఎక్కడ? మొదటి వాడికి. మొదటి వాడికి అహంకారం ఏం లేదు, చంపేస్తాడు. కానీ అహంకారం ఏం లేదు కనుక కసి కోపము కోపము అది ఏమీ లేదు కనుక నువ్వు చేసిన పని దైవకార్యం అవుతుంది. అంచేది దైవకార్యం అవ్వాలి అంటే ఇవి ఉండకూడదు. అహంకారం లేని ఏ పని చేసినా కూడా అది దైవకార్యమే అవుతుంది. అది నేర్చుకోవటం లలిత. కానీ దేవకార్యాలు ఏ లక్ష్యం వైపుకి వెళ్ళాలి? అహంకారం లేకపోతే లేకపోవచ్చు నీకు.
కానీ నువ్వు ఏ దిశ వైపు వెళ్తున్నావు అది తెలియటానికి భాగవతం కావాలి, గురు పరంపర కావాలి. ఇదంతా చేశాక ఇదంతా ఎక్కడికి వెళ్ళాలి? మనకి విశ్వ ఏకీకరణ కోసం వెళ్ళాలి. అసలు భారతదేశమే నా తల్లి అనుకోమంటే అది చాలా గొప్ప అంటాడు అరవిందో. మనం ఇంకొక అడుగు ముందుకెళ్ళి భారతదేశమే కాదు పృథ్వీ అంతా కూడా నాదే, పృథ్వీలో అన్ని చోట్ల కూడా నా ఎక్కడ ఏ గలాటా జరుగుతున్నా కూడా నా తల్లి శరీరం మీదే జరుగుతుంది, నా తల్లికే ఆ బాధ వస్తుంది, నా విశ్వమాత్రి నమః. విశ్వమాత్రి అనుకని అంత పెద్ద యూనివర్సిటీ మీద రన్ చేస్తూ వచ్చిన స్టూడెంట్స్ ఎవరో కూడా మీకు తెలియకపోతే ఇంక యూనివర్సిటీ రన్ చేస్తారు. కానీ ఇదంతా ఆలోచనలో మారితేగా ముందు సద్బుద్ధి ఆలోచనలో మారు, దైవీ కార్యాలు ఆలోచనలో మారు, గురు ప్రణాళికకి అనుగుణ్యంగా జీవించటం ఆలోచనమ్మా, ఈ మొత్తము విశ్వము పృథ్వే నాది అనుకోవటం ఆలోచనమ్మా. అది పెద్ద యోగము. ఆ యోగానికి కావలసినటువంటి విధి విధానాలు మనం నేర్చుకుంటూ ఉందాం. కానీ ఇదంతా చేయడానికి మొదటి బేసిస్ ఏంటంటే ముందు నువ్వు నీలో ఆ మార్పు రాగలగాలి, నీ ఆలోచన విధానంలో ఆ మార్పు రాగాలి. అంటే మనం సద్బుద్ధి ఉందని దైవీ కార్యక్రమాలు మనం వ్యక్తిగతంగా చేస్తూ ఉండగలగాలి, గురు ప్రణాళిక ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఇదంతా చేస్తూ ఇంకా ఒక దేశాన్ని మాత్రమే కాదు ఈ మొత్తము పృథ్వీ గ్రహాన్ని నా తల్లిగా నేను చూడగలగాలి. రైట్, ఆలోచనలో ఆ విధమైనటువంటి మార్పులు తీసుకురావడానికి వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సామూహికంగా ప్రయత్నం చేయాలి అనేది మనం నేర్చుకుంటాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిషా.